ఈ ప్రయత్నం అనేటువంటివి ఎంత సాగినప్పటికీ కూడా అందుకోలేము. అందుకు ఉదాహరణ ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ లీలలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధ అవసరం. ఒక ప్రశ్న వేసేటప్పుడు మనం ఇంకొక వైపు జారిపోకుండా జాగ్రత్తగా వింటే అందులో ఉన్న సంకేతం అర్థమవుతుంది. అలాంటి నీ యొక్క దివ్యమైన ఈశ్వరత్వాన్ని, తవ ఐశ్వర్యం, నీ యొక్క దివ్యమైన ఈశ్వరత్వాన్ని నువ్వు ఎలా ప్రకటించావంటే అనలస్కంధ వపుషః. చాలా గొప్ప మాట వేశారండి. సంస్కృత భాషతో సాహిత్యంతో పరిచయం అయితే శివ మహిమ్న స్థితిలో వాడిన మంచి మంచి పదజాలాలకి మనం పులకించిపోతాం. ఎందుకంటే సాహిత్యం అనేది భావంతో ఎంత అందం ఉంటుందో భాషతో అంత అందం ఉంటుంది. అందుకే మనం ట్రాన్స్లేషన్ కానీ తెలుసుకుంటే నిజమైన పొయిట్రీని ఎంజాయ్ చేయలేం, నిజమైన కవిత్వాన్ని కేవలం అనువాదంతో ఆనందించలేం, శబ్దంతో ఆనందించాలి. అందుకే ట్రాన్స్లేషన్ అనేటువంటిది కవిత్వం యొక్క పూర్తి సౌందర్యాన్ని ఇవ్వదు. కానీ మన దౌర్భాగ్యం ఏమిటి వచ్చిందంటే తెలుగువాడు కూడా వేమన శతకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చదువుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఆ కారణం చేత తెలుగు పదాల సౌందర్యమే మనకు తెలియదు. ఎక్కడ ఆంధ్రదేశం మన అడిబొడ్డులో ఉన్న వాళ్ళు కూడా మా పిల్లాడు తెలుగు చదవలేడండి అని గర్వంగా చెప్పుకునే రోజుల్లో మనం ఉన్నాం. అమ్మ భాషకే ఇంత దుస్థితి అయితే అమ్మమ్మ భాషకి ఇంకెంత చెప్పాలా. అందుకు సంస్కృత భాష సొగసు గురించి నేను ఎక్కువ చెప్తే కొంతమందికి బధిర శంఖారావమే అవ్వచ్చు. సరే పక్కన పెడదాం. అనలస్కంధ వపుషః అనేది చాలా చక్కని మాట. స్కంధము అంటే చెట్టుకి కాండము బోధ అంటారు. చెట్టు బోధ ఎలా ఉంటుందో ఆ విధంగా స్తంభము వలె అన్నమాట. అనల అంటే అగ్ని, వపుషః అంటే శరీరం. పరమేశ్వరుడు ఎలాంటి దివ్య దేహంతో ఆవిర్భవించాడు హరికి బ్రహ్మకి మధ్యన అంటే అనలస్కంధ వపుషః, అగ్నిస్కంధ శరీరుడై వచ్చేట. ఎంత గొప్ప మాట చూడండి. అగ్నిమయమైనటువంటి స్తంభాకృతితో స్వామి ఆవిర్భవించాడు. ఈ కథ చాలా మందికి తెలిసే ఉంటుంది. శివపురాణంలో, స్కాంద పురాణంలో, కూర్మ పురాణంలో ఇలాంటి అనేక పురాణాల్లో చెప్పబడినటువంటి కథ ఇది. సృష్టికి పూర్వస్థితిలో అప్పుడు జలం మాత్రమే ఉన్నది. ఆ జలమునందు నారాయణుడు భోగిశయనుడే, శేషశయనుడే ఉండగా ఆ నాభీకమల నుంచి బ్రహ్మ ఉద్భవించాడని, ఆ బ్రహ్మగారు కమలం నుంచి ఉద్భవించగానే తనంత తానే ఉద్భవించాననుకున్నాడు. ఆయన అనుకుని నేనే స్వయంభూని అనుకున్నాడు. అనుకుని కాస్త అలా విహరిద్దామని వచ్చేటప్పటికల్లా విష్ణువు కనబడ్డాడు. కనబడితే ఆయన ఏమనుకున్నాడు, తాను పుట్టిన తరువాత తాను విష్ణువును చూశాడు కనుక విష్ణువు తన తర్వాత పుట్టాడు అనుకున్నాడు. ఇదో అజ్ఞానం. దానితో ఆయన వద్ద వచ్చి ఏన్నాయనా ఎవరు నువ్వు బాగున్నావా అంటే కూర్చోనాయనా అని అన్నట. నేను నిన్ను వాత్సల్య భావంతో నాయనా అని అంటే నువ్వు నన్ను నాయనా అంటావేమిటి అంటే నువ్వు నాగన్నా చిన్నవాడివి నాయనా అన్నట్ట విష్ణువు. ఇప్పుడు ఎవరు ముందు ఎవరు వెనక, ఎవరు గొప్ప ఎవరు కాదు, ఇది మొదలైంది జగడం. ఈ జగడం కాస్త ముదిరి ముదిరి పరస్పరం వారి దగ్గర ఉన్నటువంటి శక్తిని వారు చూపించుకుంటూ అది వారి దగ్గర ఉన్నటువంటి అస్త్ర శస్త్రాలన్నీ ప్రయోగించగా దేవతలందరూ కూడా భయపడ్డారు. భయపడి ఇప్పుడు వీరిని ఏ విధంగా ఈ హరికి బ్రహ్మకి ఏ విధంగా పాఠం చెప్పడం అని ఆలోచించి ఆ పరమశివుణ్ణి వెళ్ళి ప్రార్థన చేశారు, కైలాసవాసి అయిన శివుణ్ణి. అప్పుడు ఆయన చూసి ఈ సమయంలో వీరికి తత్వోపదేశం చేయడానికి ఏం చేయాలి, యుద్ధం చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేదాంతం చెప్తే వాళ్ళు వింటారా చెప్పండి. అందుకే ఆయన ఏం చేశాడంటే వెంటనే వారిరువురి నడుమ ఒక మహా అగ్ని స్తంభం వలె ఆవిర్భవించాడు. తనకు తుది లేదు, మొదలు లేదు. తుది మొదళ్ళు లేని ఓ తొలి వెలుంగు కంబమా, తొలి వెలుంగు కంబమా, మొదలు వెలుగు స్తంభముగా ఆయన ఆవిర్భవించాడు. వెంటనే వీరిరువురు ఎప్పుడైనా మేమే ప్రతాపవంతుడమని రెండు దీపాలు అనుకుంటూ ఉంటే మధ్యలో సూర్యుడు వచ్చాడు అనుకోండి, వాటి పరిస్థితి ఎలా ఉంటుంది? అదేవిధంగా వీరిరువురు ఇదేదో మన మధ్యలో అనుకోకుండా ఆవిర్భవించింది, దీని యొక్క ఆద్యంతాలు మనం తెలుసుకోవాలని హరిబ్రహ్మలు ఇద్దరూ కూడా అనుకున్నారట. అనుకుని ఆద్యంతాలు తెలుసుకునేటప్పుడు నువ్వు ఆదిని తెలుసుకో అన్నాడు విష్ణువుని బ్రహ్మ. నేను అంతాన్ని తెలుసుకుంటాను అని వీళ్ళిద్దరూ బయలుదేరి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిచ్ఛెత్తుం యాతవు. పరిచ్ఛెత్తుం అంటే ఒక కొలత ఉందని ఆ కొలతను చూడడానికి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. అది పరిచ్ఛెత్తుం యాతవు. అలా బయలుదేరారు. అయితే అనలం, ఇక్కడ రెండు అనల వేశారు. అనల మనల స్కంధ వపుషః, ఇది కవిత్వంలో ఉన్న సౌందర్యం. అనలం అనలం, అనలం అంటే అగ్ని, అనలం అంటే నా అలం, అలం అంటే చాలడం, నా అలం అంటే చాలలేకపోయారు అని అర్థం. అనలం, వాళ్ళ ప్రయత్నం ఏమైంది, చాలలేకపోయింది, సమర్థత లేదా ప్రయత్నం అంటే తెలుసుకోలేకపోయారు, ఆది తెలుసుకోలేకపోయారు, అంతం తెలుసుకోలేకపోయారు. అప్పుడు వారిలో ఒక విధమైన పశ్చాత్తాపం కలిగింది. అది ఎలా కలిగింది అంటే, ముందు బ్రహ్మగారు ఏం చేశారు, ఆ కథ చూడండి ఎంత గొప్పగా ఉంటుందో, బ్రహ్మ హంస రూపంలో వెళ్ళాడు పైకి, విష్ణువు వరాహ రూపం ధరించి క్రిందికి వెళ్ళారు. మొదలు తెలుసుకోవడానికి విష్ణువు వెళ్ళాడు, అంతం తెలుసుకోవడానికి బ్రహ్మగారు వెళ్ళారు. అయితే ఇద్దరూ రెండూ తెలుసుకోలేకపోయారు. కానీ బ్రహ్మగారు ఏమిటి, ఎలాగైనా సరే అబద్ధం ఆడైనా గెలుద్దాం అనుకున్నారు. ఇప్పుడు దొంగ మార్గంలోనైనా గెలుపు సాధించాలి అనేటువంటి లక్షణాలు కనిపిస్తాయే, అలాంటి లక్షణం అన్నమాట. అబద్ధమాడైనా గెలుద్దాం అనుకున్నారు, అయితే అబద్ధానికైనా సాక్షి ఉండాలి కదండి. అందుకు ఎవరు సాక్షి ఉంటారా అని చెప్తే, ఒక మొగలి రేకు ఒకటి పడుతూ కనిపిస్తున్నదిట. కనిపిస్తుంటే బ్రహ్మగారు చూసి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగారు. నేను శివుడి నుంచి వస్తున్నాను అన్నది. శివుడి నుంచి వస్తున్నాను అంటే శివుడి శిరస్సు నుంచే కదా, సాధారణంగా పువ్వులు వేసేది అది. కనుక నువ్వు శివుడి శిరస్సు మీద ఉన్నావా అని అడిగితే, ఎక్కడున్నానో నాకు తెలియదు, మొత్తం మీద శివుడిపై అర్పింపబడిన దానను జారి పడుతున్నాను, శివుడికి ఇచ్చాం, ఆయన శిరస్సు మీద పెట్టామా అంటే మనం ఒక కొలత పెట్టుకుని శిరస్సు మీద పెడతాం, కానీ ఆయన స్వీకరిస్తాడు. అది ఎక్కడికి తీసుకుంటాడో దానికి కూడా తెలియదు, అది ఎక్కడి నుంచి పడిందో దానికి తెలియదు. మొత్తం మీద ఆయనకు అర్పింపబడి ఆయన నుంచి జారి పడుతున్నానని తెలుసు, కానీ ఆయన శిరస్సు అని నేను చెప్పలేను అన్నది. పైగా ఎప్పటి మొగలి రేఖ ఇది, ఇది ఒక పెద్ద రహస్యం. అందుకే కొంచెం విజ్ఞాన శాస్త్రంతో మనకు పరిచయం ఉంటే పురాణ కథలు అలా విడిపోతాయి సందేహాలన్నీ కూడా. ఈ కథలో అర్థం తెలుసుకోలేక అనేక మంది పురాణ నిందకులు ఎలా బయలుదేరి మాట్లాడారంటే, అప్పటికి సృష్టి ఆరంభం కానప్పుడు మొగలి రేఖ మాత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి అన్నారు. దేవతా సృష్టి అంటే పోనీ జరిగింది, మొగలి రేఖ ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివుడు చూపించినది ఏదో ఒక కాలానికి సంబంధించిన స్వరూపాన్ని చూపించలేదు. ఆయన అనంతకాల పరివ్యాప్తమైన తన పరమ చైతన్యాన్ని ఎదురుగా చూపిస్తున్నాడు. ఈ అనంతకాలంలో ఏ యుగాల నాడు ఏ కల్పాల నాడు అర్పించబడ్డటువంటి మొగలి రేఖో జారుతున్నది. ఇది ఎలాంటిదండి అని అంటే, ఇప్పుడు కొంచెం విజ్ఞాన శాస్త్రంతో మీరు చూస్తే, ఒక నక్షత్రం యొక్క కాంతి భూమికి చేరడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో ఆ నక్షత్రం ఒకసారి మరణించవచ్చు, డెడ్ స్టార్స్ అని ఉంటాయి, ఆ నక్షత్రం మరణించవచ్చు, కానీ వెలుగు మాత్రం మనకు కనిపిస్తూ ఉంటుందిట. అంటే అర్థం వెలుగు బయలుదేరిపోయింది, ఆ బయలుదేరిన వెలుగు మనకు కనిపించవచ్చు, ఆ నక్షత్రం ఉందో లేదో కూడా మనకు తెలియదు. అందుకు ఈ అనంత కాలంలో వాటి ప్రయాణములేవో మనం చెప్పలేం. అలాగే ఈ మొగలి రేకు ఎప్పటిదో ఈయన వెళుతూ ఉన్నాడు తెలుసుకోవడానికి, ఆ మొగలి రేకు కూడా నేను అర్పించబడ్డదా ఇలా వస్తున్నాను అని చెప్పింది. అయితే ఒకటి చేసే, నువ్వు తలమించో వచ్చావని, నేను తలదాకా వచ్చి నేను తెచ్చానని, నేను శివుడి యొక్క కొలను కనుక్కున్నానని చెప్తాను సాక్ష్యం చెప్పని, నాలుగు తలకాయలు వేసుకున్న సృష్టికర్తే తన సహాయం అడిగితే కాదని అనగలదా, సరే అని ఒప్పుకున్నది. వెంటనే విష్ణువుని పిలిపించి నేను గెలిచానన్నాడు, నేను ఓడిపోయానన్నాడు, ఆయన సత్యాన్ని ఒప్పుకున్నాడు, నేను గెలిచాను సాక్ష్యం ఇది అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆ బ్రహ్మని శిక్షించాడని, అప్పటి వరకు బ్రహ్మకి ఐదు ముఖాలు ఉండేవని, ఐదు ముఖాలు పరమేశ్వరుడికి ఎప్పుడు ఉంటాయి, పంచముఖుడు ఆయన. ఐదు ముఖాలు అంటే నాలుగు దిక్కులు చూసేవి నాలుగు ముఖాలు, అందరూ నాలుగు దిక్కులు చూస్తూనే ఉంటారు, కానీ ఊర్ధ్వం ఉన్నదే ఊర్ధ్వదృష్టి, అది ఉన్నవాడు పరమేశ్వరుడు ఒక్కడే. బ్రహ్మని తయారు చేసి ఐదు ముఖాలు కూడా ఆయన ప్రసాదం చేశాడు, నీకు కూడా ఊర్ధ్వదృష్టినిచ్చానయ్యా అని. కానీ ఆ ఊర్ధ్వదృష్టి అతీతమైన పరతత్వాన్ని తెలుసుకోవడం బదులు నెత్తి మీద కళ్ళొచ్చే అన్నట్లుగా ఆ ఊర్ధ్వ దృష్టి కాస్త ఆ గర్వాన్ని పెంచడానికి పనికొచ్చింది వాడికి. అందుకు ఆ శిరస్సుతోనే ఈశ్వరుడు అబద్ధం ఆడాడు. అప్పుడు ఈశ్వరుడు, నాయన నీకు అనవసరంగా ఇచ్చే నీ తల, ఇది నువ్వు ఉండకూడదు అని చెప్పి ఆ తలని లాగేసేట. ఆ విధంగా బ్రహ్మ యొక్క శిరస్సుని ఛేదించాడు పరమేశ్వరుడు, ఈ విధంగా శిక్షించాడు. అప్పుడు వీరిరువురు కూడాను వినయంతో స్తోత్రం చేస్తే ఆ దివ్య లింగం నుంచి తన అపూర్వమైన స్వరూపాన్ని చూపించాడు పరమేశ్వరుడు. అందుకే పరిచ్ఛేత్తుం యాతౌ అనల మనల స్కంధ వపుషః తతో, అటు తర్వాత భక్తి శ్రద్ధాభర గురు గృణద్భ్యాం, మంచి మాట ఇదొకటి, భక్తి శ్రద్ధాభర గురు గృణద్భ్యాం. వెంటనే వారు అప్పుడు తెలుసుకున్నారు, అంటే ముందు అహంకరించి తుది మొదళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నించిన వారికి తుది మొదళ్ళు ఎప్పుడైతే తెలియలేదో అప్పుడు వారికి కలిగింది భక్తి శ్రద్ధ. ఇది చాలా విశేషం. భగవంతుడి పట్ల మనకి జ్ఞానము కలగడం అనేటువంటిది చాలా అసాధ్యం. ఎటువంటి జ్ఞానం కలగచ్చు అంటే ఆయన దేనికి అందడు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది తప్ప ఆయన ఇది అని నిర్ధారించే జ్ఞానం మాత్రం మనకు కలగదు. ఆయన అందడు, అందువల్ల మనకి కావలసింది ఏమిటంటే భక్తే తప్ప ఆయన్ని కొలిచి నిర్ధారించి చెప్పేటువంటి బుద్ధిశక్తి మనకు లేదు. అందుకు భక్తి శ్రద్ధ, భక్తి శ్రద్ధ ఈ రెండిటితో కూడిన మనస్సు, భర అంటే బరువు, దానితో నిండిపోయింది ఈ నిండిపోయిన బరువు. గురు అన్నా బరువనే, అందుకే భక్తి శ్రద్ధ భర గురు అన్నారు. అంటే భక్తి శ్రద్ధలతో నిండిపోయిన బరువుతో గురునద్భ్యాం నిన్ను స్తోత్రం చేశారయ్యా వారు. అప్పుడు నువ్వు వారి ముందు స్వయంతస్థేతాభ్యాం వారి ముందు నువ్వు గోచరించావు, ఎలాగో పంచముఖుడై గోచరించావు అని తవ కిమను వృత్తిర్న ఫలతి. దీనికి అర్థం చెప్పుకుందాం. ఇక్కడ ఈ కథ నేను చెప్పేటప్పుడు పరమేశ్వరుడి ఔన్నత్యం గన్న, అయ్యో వీళ్ళిద్దరిని తగ్గించి చెప్పారే ముగ్గురులో ఎవరెక్కువ అనే ప్రశ్నలు అప్పుడే మొదలైపోయి ఉంటాయి. ఎందుకంటే మనకు సాధారణంగా ఒక పురాణ కథ చెప్పేటప్పుడు వక్ర దృష్టిగా వెళుతుంటుంది మనస్సు, నెగటివ్గా థింక్ చేయడానికి ముందు సిద్ధమవుతుంది మనస్సు. కీడించి మేలించమన్నారు సరే, కానీ ఎప్పుడు కీడే ఉంచుతూ ఉంటాం మనం, అదో ప్రారంభం. అందుకు ఇక్కడ పరమశివుడు ఇందులో చూపిస్తున్న తత్వాన్ని మరిచిపోయి బ్రహ్మ ఎక్కువ, విష్ణు ఎక్కువ, శివుడు ఎక్కువ అని అనవసరపు గొడవ. కానీ నిజానికి పురాణంలో గొప్ప మాట చెప్పాడు, క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్యతే. పురాణముల్లో ఒకచోట బ్రహ్మ ఎక్కువగా కనబడతాడు, ఒకచోట విష్ణు ఎక్కువగా కనిపిస్తాడు, ఒకచోట రుద్రుడు ఎక్కువగా కనిపిస్తాడు. ఎవరు పనిస్తే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. అందుకోసం ఎక్కువ తక్కువలు వాళ్ళలో ఏమీ లేవు. అయితే ప్రపంచానికి ఒక తత్వాన్ని చెప్పడానికి వారు కూడాను ఈశ్వర మాయ చేత ఆవృతమైనట్లుగా ప్రవర్తిస్తారు. కానీ వెంటనే శివుడు శివపురాణంలో చెప్పేది త్రిధా భిన్నాస్మి, నేనే మూడయ్యానని చెప్పాడు. అందుకే ఆ పరమేశ్వర తత్వం ఎప్పుడూ ఒక్కటే. ఇక్కడ మనం గ్రహించవలసిన రహస్యాలు చాలా ఉన్నాయి. ఈశ్వరుల లీలలలో అద్భుతమైన తాత్విక సంకేతాలు ఉన్నాయి. అందుకే ఈశ్వర లీలలు త్రిపురాసుర సంహారం కానివ్వండి, అలాగే హాలాహల భక్షణం కానివ్వండి, గంగావతరణం కానివ్వండి, నటరాజ లీల కానివ్వండి, ప్రతి లీల వెనకాల ఒక అద్భుతమైన తత్వ సంకేతాలు ఉన్నాయి. అందుకే శివతత్వం పాశ్చాత్యుల్ని కూడా ఆకర్షించింది భారతీయ వైదిక సిద్ధాంతం వైపు. అలాంటి అపూర్వమైన తత్వ సంకేతాలు దాచుకున్నటువంటిది ఈశ్వర లీల. అసలు ఆయన హంసగా మారడం, ఈయన వరాహంగా మారడంలోనే ఒక రహస్యం మనకు గోచరిస్తుంది. ఇది మనం ఇప్పుడు గమనించవలసిన అవసరం ఉంది. పరమేశ్వరుడు ఎవరు అంటే కాలాగ్ని రుద్రుడు అని పేరు. ఎందుకంటే విశ్వవ్యాపకమైన చైతన్యం రెండు విధములుగా వ్యాపించి ఉంటుంది. విశ్వం ఎప్పుడూ కూడాను 4 డైమెన్షన్స్ అంటారు, 4 డైమెన్షన్స్ తో ఉంటుంది. అంటే మనం ఏ వస్తువైనా 3 డైమెన్షన్స్ అనే చెప్తాం మనం, కానీ 4th డైమెన్షన్ ఇస్ టైం అన్నారు. అందుకే 4వ డైమెన్షన్ ఏంటంటే కాలము. ఈ 4 కలిసి ఉంటాయి ప్రతి మనం చూసే విశ్వం అంతా కూడా. అందుకే టైం అండ్ స్పేస్ ఈ రెండు కూడా 4 డైమెన్షన్స్ తో కలిసి ఉంటాయి. కాలము దేశము కలిపి విశ్వం, అది విశేషం. అందుకే విశ్వం విష్ణు వషట్కార భూతభవ్య భవత్ ప్రభువు అని చెప్పారు. ఇది కాలాన్ని అది దేశాన్ని తెలియజేస్తుంది. ఈ రెండిటి యందు వ్యాపించినది ఈశ్వరత్వం ఒక్కటే. ఆ ఈశ్వరత్వం ఎంతటిది నిర్ధారించడానికి ప్రయత్నించండి, మీరే మీకే తెలుస్తుంది. విశ్వమంతా ఈశ్వరుడున్నాడు అంటే విశ్వం ఎంతుంది ఏమని చెప్పగలమండి? విశ్వం మన కంటికి కనిపించే విశ్వం కొంత, కంటికి కనిపించని విశ్వం ఎంతో. కంటికి కనిపించే దాంట్లో కనిపించకుండా ఉన్నది ఎంతో. కనుక విశ్వం యొక్క విస్తృతి మనకు అంతు పట్టదు. అలాగే విశ్వం దేన్ని ఆధారం చేసుకుని నడుస్తోంది? కాలాన్ని ఆధారం చేసుకుంది. కాలం యొక్క విస్తృతి మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అర్థం కాదు ఊరుకుంటామా? ఊరుకో. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, ప్రతిదానికి కొలత పెట్టడానికి ప్రయత్నిస్తాం. అందుకే కాలాన్ని కొలత పెట్టి చూడడానికి చూస్తాం, అదేవిధంగా దేశాన్ని కొలత పెట్టి చూడడానికి చూస్తాం. కానీ టైం అండ్ స్పేస్ రెండు పరిధులకి అతీతమైన వాడు పరమేశ్వరుడు, అది ఇక్కడ చూపిస్తున్నాడు. అపరిచ్ఛిన్నమైన ఈశ్వరతత్వాన్ని ప్రతిపాదించడమే ఇందులో గొప్ప విషయం. కానీ ఇందులో ఎవరెక్కువ ఎవరు తక్కువ అని చెప్పేది కాదు. ఈశ్వరుడు ఒక్కడే, బాగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు ఎప్పుడైనా ఒక్కడే, అతడే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన మహాతేజస్సు. అదే శివమహిమ్న స్థుతిలో చెప్పబడుతున్న పరమేశ్వర తేజస్సు, అది మహాలింగంలో చూపించబడుతున్నది. ఈ లీలని ఎందుకు మొదలు చెప్పారన్న దాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం కొద్దిసేపట్లో. ఈ మహాలింగం దేనికి సంకేతం? కాలాగ్ని రుద్రతత్వము. ఈ కాల అగ్నిలో ఎన్ని కబళించకపోయాయో ఆలోచించండి, ఎంత గతం వెళ్ళిపోయింది. గతం గురించి ఆలోచిస్తే నిన్న మనకి తాజాగా అనిపించిన సమయం ఈ రోజుకి అప్పుడే పాతబడింది. ఇవాళ ఇప్పుడు తాజాగా అనిపిస్తున్నది రేపటికేమవుతుంది? ఈ రేపు ఎల్లుండికేమవుతుంది? ఎంత కాదన్నా మనం నీ గతం గురించి చెప్పవయ్యా అంటే మహామహా పైకి వెళ్ళి నా పుట్టుక, ఇంకా నా తాతల పుట్టుక, నా ముత్తాతల పుట్టుక అని వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఎంత మేరకు వెళతాం? ప్రయత్నించండి. ఇంకా ఇంకా చరిత్ర తవ్వితే కంకాళాలు బూడిదలు ఎదురుకుతాయి తప్ప గతం గురించి ఏం తెలుసుకోగలం? కనుక వర్తమానం అనే బిందువు మీద నిలిచిన మన వెనక ఉన్నటువంటి గతం అంతుపట్టనిది. ఎప్పుడు మొదలయ్యిందో ఎప్పుడు సాగుతుందో తెలియదు ఈ కాలం గాని ఈ విశ్వం గాని. అలాగే భవితవ్యం రేపు చూద్దామండి ఎల్లుండి చూద్దాం అని 99 ఏళ్ళు దాటిన వాడు కూడా అంటాడు. అంటే వాడికి రేపు మీద అంత నమ్మకం, చాలా సంతోషం ఉండాలి. పరమేశ్వరుడు ఆ మోహమే కప్పకపోతే ప్రపంచం నడుస్తుందా అని కప్పుతాడు. అయితే ఈ రేపు అనే దానికి ఏది పరిమితి, ఎంత దాకా ఉన్నది, అంచనాకు అందుతుందా? మనం గతాన్ని జ్ఞాపకాల రూపంలో తవ్వుకుంటాం, భవిష్యత్తుని ఊహల రూపంలో అంచనాల రూపంలో అందుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ రెండూ చివరికి అసాధ్యమవుతాయి, అవునా లేదా? కానీ అసాధ్యమని ఊరుకోం, చేస్తూనే ఉంటాం. అదే ఆశ్చర్యం. అహన్యహని భూతాన్ని గచ్చంతి హయమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమితపరం అన్నాడు భారతంలో ధర్మరాజు. రోజు రోజుకి బోలుడు మన ముందే వెళ్ళిపోతూ ఉన్నాయి యమాలయానికి, అయినా మనం శాశ్వతం అనుకుంటూ ఉంటాం. అంతకన్నా ఆశ్చర్యం ఏముంది అన్నాడు. సృష్టిలో పెద్ద ఆశ్చర్యం అదే అదే అని చెప్పారు. అందుకే కాలం యొక్క స్వరూపం అంతుపట్టదు. ఒక బిందువు దగ్గర ఉన్నాం గనక మరో రెండు బిందువులు తెలుసుకోవాలని చూస్తున్నాం గాని నిజానికి కాలం గతానికి వర్తమానానికి భవిష్యత్తు అనే వాటిలో ఏమడనది అనంతమైనటువంటిది. అందుకే పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యం అనంతం అని చెప్పారు. ఆ అనంతమైన పరిపూర్ణమైన, అందుకే కొలత కందని వాడు కొరత లేనివాడు పరమేశ్వరుడు. కొరత లేనివాడు అంటే పరిపూర్ణుడు, కొరత కందని వాడు ఆయన. అందుకే ఆ పరిపూర్ణమైన అనంతమైన ఆ ఈశ్వర తత్వాన్ని మనం పరిధిలో విధించలేము. ఆ తత్వం ఇందులో సింబాలిక్ సంకేతంగా కనిపిస్తుంది మనకి. అందుకే గతాన్ని మొదలు తెలుసుకోవడానికి ప్రయత్నించి వెళ్ళాడు ఎవరు? విష్ణువు. ఏ రూపంలో? వరాహ రూపంలో వెళ్ళాడు. ఈ వరాహ రూపంలో వెళ్ళేటప్పుడు తవ్వుకుంటూ వెళ్ళాడా లేదా? మనం గతాన్ని తవ్వుకుంటూ వెళతాం. ఈ గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళేటటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞే ఇక్కడ వరాహ రూపంలో చెప్పబడింది. అలాగే భవిష్యత్తు మించి భవిష్యత్తు వైపు ఎలా వెళతాం? ఎగురుకుంటూ వెళతాం. ఊహల రెక్కలతోనూ అంచనాల రెక్కలతోనూ ఆశల రెక్కలతోనూ భవిష్యత్తు వైపు ఎగురుకుంటూ వెళతాం. అందుకే హంస రూపంలో వెళ్ళాడు బ్రహ్మదేవుడు. ఇది సంకేతం. ఆ కాలాగ్నిరుద్ర తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ బ్రహ్మ విష్ణువులు హంస వరాహ రూపాలతో వెళ్లడంలో ఉన్న సంకేతం అది. అలాగే విశ్వానికి పరిధి పెట్టడానికి ప్రయత్నించేవి సృష్టి స్థితి రెండు. ఈ రెండు ప్రజ్ఞలు, సృష్టి మొదలయ్యింది అనేది, స్థితి సాగుతోంది అనేటటువంటిది. కనుక ఈ రెండు ప్రజ్ఞలు ఉన్నాయే, ఈ రెండు ప్రజ్ఞలు ప్రతివాడిలోనూ ఉంటాయి. ఎందుకంటే వస్తువుని సృష్టించడం, దాన్ని కాపాడుకోవడం, ఈ రెండు ప్రజ్ఞలు విశ్వానికి సంబంధించినవి. కానీ విశ్వం కొలత కందనప్పుడు ఈ రెండు ప్రజ్ఞలు మాత్రం ఒదుగుతాయా దాంట్లో? అందుకు ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే ఈ రెండు విధములైన ప్రజ్ఞలు ప్రతివాడిలో ఉంటాయి. ఆ ప్రజ్ఞలకు సంకేతమే ఇక్కడ ఈ రెండు. ఈశ్వరతత్వం అనలస్కంధ వపుషః అని చెప్పబడుతున్నది. అందుకు అగ్నిమయమైన తత్వాన్ని గ్రహించడానికి వెళ్ళిన ఈ రెండు ప్రజ్ఞలకు ఆయన అంతుపట్టలేదు. అది ఇందులో ఉన్న సంకేతం. ఈ సంకేతాన్ని తెలుసుకోవాలి. అనంతకాలస్వరూపుడైన పరమేశ్వరుడు ఆయన మహాకాలుడు అని చెప్పారు. ఇప్పుడు అగ్నిలో ఎక్కడి నుంచి మీరు చిన్న అగ్ని కణాన్ని తీసినా ఆ అగ్ని యొక్క పూర్ణ లక్షణం అందులో ఉన్నట్లే మనం ఏ క్షణాన కూర్చున్నా ఆ క్షణంలోనే పరమేశ్వరుని స్మరిస్తే చాలు, మహాకాలుడు ఆ కాలంలోంచే మనల్ని అనుకూలిస్తాడు. ఎందుకంటే ఎవడైనా సరే కాలం అనుకూలించాలనే కదండి తాపత్రయపడతాడు. టైం బాగోలేదండి అనడం ఇవన్నీ దేని నుంచి వస్తున్నాయి? కాలం అనుకూలించాలని. మరి కాలం అనుకూలించాలంటే కాలకాలుడు అనుకూలిస్తే చాలు. అందుకు అపరిచ్ఛిన్నమైనటువంటి కాలస్వరూపుడు పరమేశ్వరుడు. అందుకు కాలాగ్ని రుద్రతత్వం ఈ దివ్యమైనటువంటి ఈ అగ్ని స్తంభాకృతిలో మనకు గోచరిస్తున్నటువంటిది. అలాగే మరి యొక్క సంకేతం కూడా ఇందులో మనకు యోగపరమైన ఒక రహస్యం కనిపిస్తుంది. నిజానికి అగ్ని స్తంభం ఎక్కడుంది అంటే ప్రతి వారి యొక్క దేహంలో మధ్యలో సుషుమ్నా నాడి అని ప్రధానమైన నాడి ఉంటుంది. ఇది యోగశాస్త్రపరమైన సంకేతం చెప్తున్నాను. ప్రతిదానికి ఈ విధమైన సంకేతాలు ఉంటాయి. సుషుమ్నా నాడి ప్రధాన నాడి. దాంట్లోనే మన యొక్క మనస్సు ప్రాణశక్తి ఆధారపడి ఉంటుంది. అందుకు దాని యందు దృష్టి నిలిపి యోగి ప్రాణాయామ సాధన చేస్తాడు. ఆ సాధన చేసినప్పుడు ప్రధానంగా మూడు నాడులు వాడతాడు. సుషుమ్నకి ఇటు ఉన్న నాడి, అటు ఉన్న నాడి. ఆ రెండు ఆ నాడులే ఇడ పింగళ అనేటువంటిది. యోగ శాస్త్రంలో ఇడానాడికి పింగళానాడికి అధిదేవతలు బ్రహ్మ విష్ణువు. సుషుమ్న నాడి, సర్వమును లయం చేసుకునేటువంటి నాడి. అది ప్రధానంగా మనకి ప్రాణశక్తికి ఆధారమైనటువంటిది. అందుకు ఆ ప్రాణశక్తి సుషుమ్న నాడి అనేటువంటిది ఏదుందో దాన్ని మనం శోధించడానికి ఇడాపింగళలు ఉపయోగించినా అది క్రమంగా కొంతమేరకే ఇడాపింగళ్ళు వెళ్ళగలవు కానీ సుషుమ్న నాడి యొక్క అంతునవి తెలుసుకోలేవు. దాని అంతు సహస్రారం వరకు ఉన్నది. సహస్రారం వరకు ఇడాపింగళలు వెళ్ళవు, కానీ నిజానికి సహస్రారం ఇక్కడితో పూర్తి కావడం లేదు. బ్రహ్మాండానికి ఉపరి ఉంది దివ్య సహస్రారం, అది మహాకైలాసం. అక్కడికి ఇది కనెక్ట్ చేయబడి ఉంటుంది ఎప్పుడూ కూడా. ఇది ఒక రహస్యం. అందుకు ఈ సంకేతం ఇక్కడ మన శరీరంలోనే అటు ఇడా ఇటు పింగళ మధ్యలో ఉన్న సుషుమ్న నాడి. అందుకే ఈ ఆవిర్భవించినటువంటి అగ్నిస్తంభానికి అటు బ్రహ్మ ఇటు విష్ణువు ఉండి నమస్కరించినట్లుగా లింగోద్భవమూర్తిని చెక్కుతారు. ఇది మనకు యోగపరమైన సంకేతం. రెండు, మొగలు రేకు జారడం. ఇది చాలా విశేషం. మొగలు రేకు జారిందా లేదా అనేది అటు పెట్టి మొగలు రేకు జారుతున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మొగలి పువ్వు రేకు రేకులుగా ఉండి పడుతూ ఉంటుంది. ఆకాశంలో ఎక్కడి నుంచైనా మొగలి పువ్వు పడుతూ ఉంటే ఎలా ఉంటుంది? అది తిన్నగా ఒక రాయి వచ్చినట్టు పడదు, అది అటు ఇటు కదులుతూ కదులుతూ వచ్చి పడుతుంది. ఆ పడినప్పుడు అది ఎక్కడ పడుతుందో దానికి తెలియదు, అవునా లేదా? అసత్యం యొక్క స్వరూపం ఇలా ఉంటుంది. అది దానికి ఒక లక్ష్యం, ఒక నిర్దేశం లేదా వెళుతుందో దానికి తెలియదు. పైగా అసత్యం అంటేనే ఊగిసలాట. తాను అబద్ధం ఆడుతున్నా తాను అంతరంగం చెప్తుందో రే అబద్ధం ఆడుతున్నామని. కాబట్టి అటు ఇటు ఊగడమే అసత్యం యొక్క లక్షణం. కనుక మొగలి రేకు అనేటువంటిది అసత్యానికి సంకేతం. ఎంత బ్రహ్మదేవుడైనా అసత్యాన్ని ఆశ్రయిస్తే ఈశ్వరుడు ఆగ్రహానికి గురవుతాడు, అది ఇందులో ఉన్న సంకేతం. అసత్యాన్ని ఆశ్రయించిన వాడు ఈశ్వరానుగ్రహానికి యోగ్యుడు కాడు అనడం దీనిలో ఉన్నటువంటి సంకేతం. ఇవి మనం గ్రహించవలసింది, పాజిటివ్ యాటిట్యూడ్. అంతేగాని ఇది పట్టుకుని ఎవరు ఎక్కువ ఎవరు తక్కువని పట్టుకుని మళ్ళీ తలంత పిచ్చి చేసుకోమని కాదు. అందుకే పూర్వపు రోజుల్లో అంటే కలి ముదరక ముందు బుద్ధులు ఎలా ఉండేవంటే పాజిటివ్గా ఆలోచించేవారు. కలి ముదురుతున్న కొద్దీ నెగటివ్ థింకింగ్ పెరుగుతూ ఉంటుంది. ప్రతి దానిలో నెగటివ్, విడిపోవడానికి, విడగొట్టడానికి, దెబ్బలాడడానికి ప్రయత్నించడం కలి యొక్క లక్షణం. అందుకోసం మనకి కలి ముదురుతున్న కొద్దీ ఎంత కలుపుదామని ప్రయత్నిస్తున్నా అన్ని విభేదాలు వస్తాయి. అందరినీ కలుపుదామని శంకరులు అద్వైతమని పట్టుకొచ్చి సమన్వయం చేస్తే మళ్ళీ ఆయన్ని ప్రతిపక్షంలో పెట్టుకొచ్చి మరో రెండు శాఖలు బయలుదేరి మళ్ళీ కొట్టుకుని మళ్ళీ విడిపోవడం మనం చూస్తున్నాం. అందుకే కలుపుదామని ప్రయత్నించిన వాడిని కూడా విడగొట్టి మళ్ళీ దెబ్బలాడుకునే యోగి లక్షణం. అందుకే ఎవడికి వాడు కలి లక్షణాన్ని దూరం చేసుకుని భేద దృష్టితో చూడద్దు. కొన్ని చోట్ల విష్ణువు యొక్క పారమ్యం చెప్పి శివుడు ఆయన దగ్గర దాసుని వలె వర్ణిస్తాడు, కొన్ని చోట్ల శివపారమ్యం చెప్పి విష్ణువు దాసుని వలె వర్ణిస్తాడు. అంత మాత్రమే అయితే వాళ్ళిద్దరూ ఎక్కువ తక్కువనేమీ భావించరు. ఇద్దరు సంగీత విద్వాంసులు సన్మానం చేస్తున్నప్పుడు ఒక సంగీత విద్వాంసుడికి అందులో ప్రధానంగా సన్మానం చేసినప్పుడు సంస్కారం ఉన్న మరో సంగీత విద్వాంసుడు ఈయన మహానుభావుడు అండి నమస్కారం చేస్తాడు. అంత మాత్రం చేత ఆయన తగ్గిపోను లేదు. మరి వీళ్ళకే ఇలా ఉన్నప్పుడు ఆ ఈశ్వరతత్వంలో అలా ఉంటుందా? ఇది మనం తెలుసుకోవాల్సిన కొన్ని కనీసపు అవగాహనలు. భారతీయ పురాణ వాంగ్మయాన్ని ముట్టుకునే ముందు ఒక విస్తృతమైన, ఒక సమన్వయమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి. వాటిలో ఉన్న యోగ సంకేతములన్నీ గ్రహించాలి. అందుకు పరమేశ్వర ఎప్పుడైతే అహంకరించి నీకు కొలత తెలుసుకుందామని ప్రయత్నించారో వారి బుద్ధులు ఫలించలేదు, వాళ్ళు తెలుసుకోలేకపోయారు. సరికదా, కొలత విధించాలనేటువంటి తాపత్రయంతో అబద్ధాన్ని ఆశ్రయించి అది అహంకార జనితమే. తాను గెలవాలి అనుకోవడం వల్ల కదా అహంకారం వచ్చింది. అందుకు అహంకారాన్ని ఆశ్రయించి తన వాదాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నించి అసత్యాన్ని పట్టుకుని నిలబడాలని ప్రయత్నించిన బ్రహ్మదేవుణ్ణి శిక్షించావు స్వామి అని. అందుకే అహంకారం ఉన్నదే, అది తాను తప్పని తెలిసిన దాన్ని కూడా ఒప్పుగా దాని మీదే నిలబడి ప్రతిపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రజ్ఞని ఇక్కడ తిరస్కరిస్తున్నారు. అందుకే పరమేశ్వరుడు దేనికి సంతోషిస్తాడంటే ఈ అహంకరించినంతసేపు ఆయన అంతుబట్టలేదు, పైగా శిక్షించాడు కూడా. అహంకారాన్ని వదిలి భక్తి శ్రద్ధాభర గురు గురునద్భ్యాం, అది గొప్ప విశేషం ఇక్కడ చెప్తున్నాడు. భక్తి శ్రద్ధలతో నిండిన మనస్సుతో ఎప్పుడైతే నిన్ను ఆశ్రయించారో అప్పుడు వారికి నువ్వు తన యొక్క అనుగ్రహ స్వరూపాన్ని చూపించావు. వారి ముందుకు వచ్చాడు అప్పుడు ఆయన, వచ్చి తన యొక్క అనుగ్రహ స్వరూపాన్ని చూపించి అసలైన తత్వాన్ని చూపించి ఆ తత్వంలోని వారే మీరు కూడా, అది తెలుసుకోండి. మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవడం వల్ల నన్ను కూడా పరిమితం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు మీలో ఉన్నటువంటి అపరిమితమైన నా ఈశ్వరత్వాన్ని మీరు గ్రహించినప్పుడు మీకు చిక్కే లేదు అని బోధించాడు. అందుకు చిట్ట చివరికి గొప్ప మాట చెప్తున్నాడు, తవ కిమను వృత్తిర్న ఫలతి, అంటే నీయందు అనువృత్తి చూపించేవారు ఏ దివ్య ఫలాల్ని పొందరయ్యా అని అడిగారు. అంటే పరమేశ్వరుని యందు ఎవరు అనువృత్తి చూపిస్తారో వారికి అన్ని ఫలములు లభిస్తాయి అంతే. అనువృత్తికే దివ్య ఫలం లభిస్తుంది కానీ అహంకారానికి లభించదు. ఇక్కడ అనువృత్తి అని గొప్ప మాట వేశారు, ఇది విశేషం. అనువృత్తి, వృత్తి అంటే ఏమిటి? జాబ్ అని కాదు అర్థం ఇక్కడ. వృత్తి అంటే వర్తనము, వర్తించుట అని, ప్రవర్తించుట. ఇప్పుడు అర్థం ఏంటుంది? బిహేవియర్ అనండి ఏదన్నది. వృత్తి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. మన చేతికి వృత్తి ఏమిటి? ఏదైనా చెయ్యడం, దాని వృత్తి. తలకి వృత్తి ఏమిటి? ఆలోచించడం, దాని వృత్తి. కంటికి వృత్తి ఏమిటి? చూడడం, దాని వృత్తి. అలాగే చెవికి వినడం, దాని వృత్తి. అయితే ఈ వృత్తులన్నీ ప్రతివాడికి ఉన్నాయి, అవునా లేదా? ఈ వృత్తులతో ఎన్నో వృత్తులు చేస్తున్నాం మనం. కానీ ఈ వృత్తులు ఈశ్వరునికి అనువృత్తి కావాలి. అంటే ఇవి ఈశ్వరుణ్ణి అనుసరించి ఉండాలి. అను అంటే అనుసరించుట, అనుసరించుట అంటే ఆయనకి అభిముఖంగా వెళ్ళుట, ఆయన వైపు వెళ్ళుట, అనుసరించడం. అందుకు మన వృత్తులన్నీ ఆయన వైపు వెళ్ళడాన్ని అనువృత్తి అంటారు. ఈ మాటనే మనకి భక్తి అని అర్థంలో చెప్పుకోవచ్చు. భక్తి అంటేనే అనువృత్తి. అందుకు తవ కిమనువృత్తిన్న ఫలతి, నీ యందు భక్తి ఉన్నటువంటి వాడికి ఏది ఫలించదు చెప్పు అన్నాడు. అందుకే భగవంతుణ్ణి వశ్యం చేసుకోవడానికి ఏకైక సాధన భక్తి ఒక్కటే. అందుకు భక్తి శ్రద్ధాభరగురుణద్భ్యాం, భక్తిలో తర్కాలు, అర్పణం తప్ప తర్కం లేదు. అందుకు అహంకారం లేని అర్పణకి మాత్రమే పరమేశ్వరుడు వశ్యుడవుతాడు. అందుకు భక్తి వశ్యుడు పరమేశ్వరుడు. ఆ మాట ఆ పరమేశ్వరుడు కృష్ణస్వరూపుడుగా మన గీతలోనే చెప్పాడు. భక్త్యా తనన్యయా సఖ్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతపా అని. ఇదే మాట పరమేశ్వరుడు శివపురాణంలో చెప్తూ, నకర్మణ న తపస న జపై న సమాధిభి శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం ఏన కేనాపి హేతున వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యయేవచ. ఇది శివుని వచనం. అయ్యా, న కర్మణ న తపస న జపై న సమాధిభి, కర్మలతో తపస్సులతో అంటే వద్దని చెప్పలేదు ఆయన. ఆయన అక్కర్లేదు, భక్తితో దొరుకుతానన్నాడు కానీ ఇవన్నీ మానేద్దాం అనడం కాదు. ఇవన్నీ భక్తితో చేయమని చెప్తున్నాడు, అది విశేషం. భక్తి శ్రద్ధ లేకుండా కర్మ తపస్సు ఇవన్నీ చేస్తే నేను దొరకను. మరి దేనికి? వశ్యోహం శ్రద్ధయా వినా, శ్రద్ధ లేనప్పుడు నేను దొరకను. శ్రద్ధ ఉంటే శ్రద్ధామయ్యస్తి చేత్ పుంసాం ఏనకేనాపి హేతున, ఏదో విధంగా నా పైన శ్రద్ధ కలిగినటువంటి వారికి నేను వశ్య స్పృశ్య దృశ్య పూజ్య సంభాష్య. ఎంత చక్కగా చెప్పాడండి. వాడికి లొంగిపోతాను, వాడికి కనబడతాను, వాడు నన్ను ముట్టుకోవచ్చు అన్నాడు. ఈ కెన్ టచ్ మీ అన్నాడు. అంటే వాడు నన్ను నా అనుభవానికి తెచ్చుకోవచ్చు. పూజ్య, వాడి చేత పూజింపబడతాను, వాడితో కబుర్లాడతాను అన్నాడు. ఎంత చక్కగా చెప్పండి. వశ్య స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యయేవచ. అందుకు శ్రద్ధాభక్తులు ఉన్నటువంటి వాడికే దొరికాడు ఆయన. అంటే మనం పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మాత్రమే అందుకోగలము, కానీ పరమేశ్వరుడు యొక్క అసలు తత్వాన్ని మాత్రం అందుకోలేము. మనం అందుకోవలసింది ఆయన దయని, ఆయన కారుణ్యాన్ని. దానికి కావలసింది భక్తి మాత్రమే. ఆ భక్తి ఉన్న వారికి అన్ని ఫలములు లభిస్తాయి. అందుకే తవ కిమను వృత్తిర్న ఫలతి, మన పుష్పదంతుడు వారు వర్ణిస్తున్నటువంటి ప్రథమమైనటువంటి లీల శివలీల. అంటే శివపురాణం కూడా మనకి సరిగ్గా ఈ లీలతోనే ప్రారంభిస్తున్నాడు. మొదట చెప్పినది లింగావిర్భావ ఘట్టంతోనే శివపురాణం కూడా ప్రారంభమవుతుంది. ఆ పురాణం ఎలా జరుగుతుందో తన యొక్క స్తోత్రాన్ని కూడా అలాగే నడుపుతున్నాడు ఆయన. శివుని యొక్క మొదటి అభివ్యక్తి, మేనిఫెస్టేషన్ అంటారే అది. ఏ వ్యక్తీకరణ లేని అవ్యక్తమైన తత్వం మొదట ఈ విధంగా వ్యక్తమైంది. వ్యక్తమైంది కనుక మన దాకా వచ్చింది. వ్యక్తం కాకపోతే మనం అర్చించగలమని చెప్పండి. అందుకు ఈ విధంగా అగ్నిస్తంభంగా తన లింగాకృతిని చూపించాడు. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే వగలీయతే. అందుకు సర్వ జగత్తు బ్రహ్మమునందే లీనమయ్యింది గనక సర్వమును లీనం చేసుకునేటువంటి ఆ బ్రహ్మతత్వమే యవ్వని యందు ఉండు లీనమయ్యి అని చెప్పుకున్నాం కదా. ఆ లీనమైన బ్రహ్మతత్వమే లయనాల్ లింగముచ్యతే. లీనత్వం వల్ల వచ్చినటువంటిదే లింగ శబ్దం. అది విశేషం. అందుకు ఆ పరమేశ్వరుని యొక్క ప్రథమ స్వరూపమైనటువంటి ఆ నిరాకార నిర్గుణతత్వ సంకేతము ప్రతీక అయినటువంటి లింగస్వరూపాన్ని ఇందులో చెప్పి మనకు ఉపదేశం ఏం చేశారంటే, తవ కిమను వృత్తిర్న ఫలతి, అనువృత్తి ఉంటే ఫలం ఉంటుంది. ఈ అనువృత్తి గురించే ప్రహ్లాదుడు చక్కగా చెప్పాడు, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము. నీ ఇంద్రియముల యొక్క వృత్తులన్నీ ఆయన్ని అనుసరించాలి, నీ కళ్ళు ఆయన్ని చూస్తూ, నీ చెవులు ఆయన్ని అర్చిస్తూ, ఆయన కథలు వింటూ, నీ చేతులు ఆయన్ని అర్చిస్తూ, నీ నోరు ఆయన్ని కీర్తిస్తూ, నీ పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, నీ బుద్ధి ఆయన వైపు వెళుతున్నప్పుడు నీ వృత్తులన్నీ ఎవరి వైపు వెళ్ళాయి? ఆయన వైపు వెళ్ళాయి కదా. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితౌ కరశ్చాభ్యక్చాయాం శృతిరపి కథా కర్ణన విధౌ తవ ధ్యానే బుద్ధి నయనయుగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమతః అని ఆదిశంకరులు ఇదే మాటను చెప్పారు శివానంద లహరిలో. అందుకు నా మనస్సు అన్ని ఈ వృత్తులన్నీ నీ వైపు వచ్చేస్తే మరి ఇతర గ్రంథములు ఇతర మతాలు ఈ గొడవలు నాకెందుకయ్యా అన్నాడు.